ఎఫ్ఎం డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి ఉద్యానవాణి కార్యక్రమం ద్వారా కేంద్ర ఎరువుల మరియు రసాయనాల మంత్రిత్వ శాఖ వారి, ఎరువుల శాఖ మరియు రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ వారి సౌజన్యంతో అందిస్తున్న రైతులకు ప్రత్యేక రేడియో కార్యక్రమాలకు స్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా పిఎం ప్రణామ్ పథకం గురించి తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పిఎం ప్రణామ్ పథకం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీచే 2023 జూన్ 28వ తారీఖున ఆమోదించబడింది. ఈ పథకం పునరుద్ధరణ, అవగాహన కల్పించడం, భూమాత పోషణ, సంరక్షణ మరియు పునరుజ్జీవనంను సూచిస్తుంది. పిఎం ప్రణామ్ నేలను సొంత తల్లిలా ఆదరించి సంరక్షించి భూమాత ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉద్దేశించబడింది. గ్రామస్థాయి నుంచి మనందరం సమిష్టి కృషితోనే ఇది సాధ్యపడుతుంది. పిఎం ప్రణామ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ప్రధాన సమస్యగా ఉన్న రసాయనిక ఎరువులు మరియు పురుగుమందుల మితిమీరిన వినియోగాన్ని తగ్గించడం. అధిక ఉత్పత్తి లక్ష్యాలతో అనూహ్యంగా పెరిగిన రసాయనిక ఎరువులు మరియు పురుగుమందుల వాడకం నేల ఆరోగ్యాన్ని పాడు చేయడంతో పాటు నేల ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తోంది. దీని నివారణకు భూసార పరీక్షల ఆధారిత సమగ్ర ఎరువుల వినియోగం అత్యంత అవసరం. నేల ఆరోగ్య పరిరక్షణకు సేంద్రియ మరియు జీవన ఎరువుల వినియోగం, తద్వారా సేంద్రియ సహజ వ్యవసాయ పద్ధతుల ఆచరణ మరియు సహజ వనరుల సంరక్షణ దిశగా సమీకృత వ్యవసాయ పద్ధతులు, సూక్ష్మ సేద్యం, ఆచ్ఛాదన, దున్నకుండా వ్యవసాయం చేయడం, పంట మార్పిడి వంటి సురక్షిత సాగు విధానాల ఆచరణ భూమికి శ్రీరామ రక్ష. ప్రస్తుత వ్యవసాయాన్ని ఈ పద్ధతుల వైపు మళ్లించడం ద్వారా భూసారాన్ని పరిరక్షించడమే కాక పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి వ్యవసాయంకి సుస్థిర ఉత్పాదకతకు అవసరమైన దూర సుదీర్ఘ ప్రణాళికలు సాధ్యమవుతాయి. ఇలాంటి సమీకృత ఎరువుల యాజమాన్యం ద్వారా వ్యవసాయంలో పర్యావరణ హితమైన సుస్థిర ఉత్పత్తితో పాటు భూసారాన్ని కాపాడడం సాధ్యమవుతుంది. సమీకృత ఎరువుల యాజమాన్యం అంటే మొక్కకు అవసరమైన పోషకాలను సరి అయిన మోతాదులో, సరి అయిన సమయంలో మరియు సరి అయిన పద్ధతిలో వినియోగించాలి. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యాన మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఆయా పంటలపై పరిశోధనలు చేసి సూచించిన ఎరువుల మోతాదులను ఉద్యాన మరియు వ్యవసాయ పంచాంగాలలో పొందుపరిచి రైతులకు అందుబాటులో ఉంచబడినవి. ఆయా పంటలలో సూచించిన మోతాదులో ఎరువుల వినియోగం పంట దిగుబడులను పెంచడమే కాక నాణ్యమైన పంటల ఉత్పత్తికి బాటలు వేస్తాయి. సారవంతమైన నేలల్లో పండించిన పండ్లు, కూరగాయలు మరియు ధాన్యాలు మంచి పోషక విలువలు కలిగి ఉండడంతో పాటు రుచిని కూడా ఆస్వాదించగలం. తద్వారా రైతులకు మంచి రాబడి పొందడానికి దోహదపడుతుంది. అంటే అధిక దిగుబడులే కాదు, అధిక రాబడులు కూడా అన్నమాట. ఈ సమగ్ర పోషక యాజమాన్యం రైతులకు మరియు పర్యావరణానికి ఇరువురికి లాభం చేకూర్చడమే కాక నేలను సారవంతంగా ఉంచి రాబోయే తరాలకు అందించడానికి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి రండి, మనందరం కలిసి సమీకృత ఎరువుల యాజమాన్యాన్ని ప్రోత్సహించడం ద్వారా లాభసాటి సుస్థిర వ్యవసాయానికి చేయూతనిద్దాం. కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత సంకల్పయాత్రలో కేంద్ర ఎరువుల శాఖ ద్వారా పిఎం ప్రణామ్ పథకాన్ని మరియు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని రైతులకు తెలియజేయడం ఒక ముఖ్య భాగం. సమీకృత ఎరువుల యాజమాన్యం దిశగా రైతులను ప్రోత్సహించడానికి మరియు నానో ఎరువుల వినియోగాన్ని గురించి వివరించడానికి గాను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ వారు పలు ఎరువుల కంపెనీల, ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాల క్షేత్రస్థాయి సిబ్బంది మరియు అధికారులను సమాయత్తం చేస్తున్నారు. ఈ వికసిత భారత సంకల్పయాత్రలో భాగంగా నీటిలో కరిగే ఎరువులను మరియు నానో ఎరువులను డ్రోన్ల సహాయంతో వివిధ పంటలు మరియు మొక్కలపై పిచికారి పరిచయం చేయబడుతోంది. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో కొన్ని వేల డ్రోన్ల ప్రదర్శనలు ఈ కార్యక్రమం ద్వారా నిర్వహించబడ్డాయి. ఇటువంటి ప్రత్యక్ష ప్రదర్శనలు ఆధునిక వ్యవసాయ సాంకేతికతను మరియు వాటి ప్రయోజనాలను అనుసరించడానికి మార్గాలను సుగమం చేస్తాయి. ఇటువంటి క్షేత్రస్థాయి కార్యక్రమాలు పిఎం ప్రణామ్ వంటి ప్రయోజనకరమైన పథకాన్ని గురించిన సమాచారం ప్రజలకు చేరవేయడానికే కాక సుస్థిర వ్యవసాయ పద్ధతులను ఆకళింపు చేసుకుని అవలంబించడానికి బాటలు వేస్తాయి. ఈ పథకం అద్భుతమైన ఫలితాలను సాధించింది అనడానికి నిదర్శనం లక్షల మంది రైతులు ప్రత్యక్షంగా డ్రోన్ల ప్రదర్శనలు తిలకించడం, నానో ఎరువుల ప్రయోజనాన్ని గుర్తించడం, సాంప్రదాయ యూరియా కంటే నానో యూరియా వినియోగం యొక్క పనితనాన్ని గమనించడం. ఈ కార్యక్రమాల్లో జరిగిన చర్చల ఫలితంగా సేంద్రీయ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను రైతులు తెలుసుకొని సుస్థిర విధానాల వైపు మొగ్గు చూపడానికి దోహదపడ్డాయి. ఔత్సాహిక రైతులు డ్రోన్ల వినియోగంపై ఆసక్తి కనబరచడమే కాక ఈ ఆధునిక పద్ధతులపై అవగాహన పెంచుకొని తక్కువ ఖర్చుతో లాభసాటి వ్యవసాయం చేసేందుకు మార్గం సుగమం అవుతుందని భావించారు. గౌరవ ప్రధానమంత్రి గారు ప్రారంభించిన ప్రధాన మంత్రి మహిళా కిసాన్ డ్రోన్ల కేంద్రాల ద్వారా గ్రామీణ స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందించి తద్వారా వారి జీవనోపాధికి దోహదం చేస్తున్నాయి. ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాల ద్వారా వికసిత భారత సంకల్ప యాత్రలకు ప్రోత్సాహంతో పాటు వివిధ శాఖల సమన్వయంతో దిగ్విజయంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాయి. దీని మూలంగా మనం గమనించాల్సింది ఏంటంటే వికసిత భారత సంకల్ప యాత్ర ఒక సాధారణ ప్రయాణ కార్యక్రమం కాదు. భారతదేశ వ్యవసాయ ముఖచిత్రాన్ని రాబోయే రోజుల్లో ఆధునిక సాంకేతికత మరియు సుస్థిరత మేళవించిన మార్పు దిశగా సమాయత్తం చేసే బృహత్తర కార్యక్రమంగా చెప్పవచ్చు. ఈ కార్యక్రమం కొనసాగింపు ద్వారా దేశ వ్యవసాయ పద్ధతులను, నూతన ఆవిష్కరణలను, సతత హరిత విప్లవాన్ని పెంపొందించడానికి నమ్మకమైన ప్రామాణికాన్ని అందిస్తుంది. డ్రోన్ టెక్నాలజీ, నానో ఎరువుల వాడకం, సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం ద్వారా రైతులు పర్యావరణ హితంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించడానికి బాటలు వేస్తుంది. ఈ వ్యవసాయ విప్లవం యొక్క బీజాలు వికసిత భారత సంకల్పయాత్ర కార్యక్రమం ద్వారా అభివృద్ధి చెందిన సుస్థిర భారతదేశాన్ని వికసింప చేయడానికి నాంది కానుంది.
ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న రైతు మిత్రులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం రవీంద్రబాబు. నేను పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని ఉద్యాన పరిశోధన స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం పాలీహౌస్లలో క్యాప్సికం సాగు వివరాల గురించి తెలుసుకుందాం. అంటే రక్షిత సాగు పద్ధతిలో క్యాప్సికంని ఏ విధంగా సాగు చేసుకోవాలి, రక్షిత సాగు పద్ధతిలో సాగు చేసుకునేటప్పుడు ముందుగా ఎటువంటి స్ట్రక్చర్స్, ఎటువంటి నిర్మాణాల్లో ఈ పాలీహౌస్ ఈ క్యాప్సికం సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందనేది తెలుసుకోవాలి. వీటిల్లో న్యాచురల్లీ వెంటిలేటెడ్ పాలీహౌసెస్ అంటారు. న్యాచురల్లీ వెంటిలేటెడ్ పాలీహౌసెస్ని ఎక్కువగా మన రాష్ట్రంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు క్యాప్సికం సాగుకి. అదే వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాల్లో అయితే షేడ్ నెట్ల కింద కూడా క్యాప్సికమ్ని సాగు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అయితే వర్షాలు ఎక్కువ పడే ప్రాంతాల్లో మాత్రం తప్పనిసరిగా న్యాచురల్లీ వెంటిలేటెడ్ పాలీహౌసెస్ అయితేనే అనుకూలంగా ఉంటాయి. మనం సాధారణంగా పాలీహౌస్లో సాగు చేసుకునేటప్పుడు సంవత్సరం పొడవునా సాగు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అనేది అనుకుంటూ ఉంటాం. కానీ ఇది కూడా బయట ఉండే వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే సాధారణంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో కానివ్వండి, లేదంటే గాలిలో తేమ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ క్యాప్సికం సాగు అనేది సంవత్సరం పొడవునా సాగు చేసుకోవడానికి అంత సాధ్యం కాదు. ప్రత్యేకించి వేసవి నెలల్లో, అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ మూడు నెలల్లో కూడా పంటని తీసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి మనం పాలీహౌస్లో కానీ లేదంటే షేడ్ నెట్ల కింద కానీ క్యాప్సికం పంటను సాగు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ కోస్తా ప్రాంతాలు, కోస్తా జిల్లాల్లో అయితే ఈ వేసవి నెలల్ని మనం తీసివేసుకొని మిగతా సమయంలో క్యాప్సికమ్ని సాగు చేసుకోవచ్చు. అదే చిత్తూరు జిల్లాలోని మదనపల్లి కానివ్వండి, పీలేరు, పలమనేరు, అట్లా హిందూపూర్ ఇటువంటి ప్రాంతాల్లో అయినట్లయితే మనం క్యాప్సికం సాగుని సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు. ముందుగా ఈ క్యాప్సికం సాగు చేసుకోవాలనుకున్నప్పుడు ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయనేది చూసినట్లయితే బాగా ఎర్ర నేలలు, సారవంతమైన నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఇసుకపొర నేలలు కానీ ఉన్నట్లయితే వాటిని మనం సేంద్రియ పదార్థాలను ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేల యొక్క ఉదజని సూచిక అనేది 6 నుంచి 7 మధ్యలో ఉండి ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే విద్యుత్ చాలకత అనేది 0.5 డెసిసైమన్ మీటర్ కన్నా కూడా తక్కువ ఉంటే మంచిది. ఒక డెసి సెవెన్ మీటర్ వరకు కూడా మనం సాగు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి నేలలు అయినట్లయితే మనం క్యాప్సికమ్ సాగు చేసుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా సాగునీరు కూడా మంచి నాణ్యమైన సాగునీరు ఉన్నట్లయితే మనం మంచి దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి నేలల్లో మనం ఈ స్ట్రక్చర్స్ని ఏర్పాటు చేసుకోవాలి, అంటే షేడ్ నెట్ కానివ్వండి లేదంటే పాలీహౌసింగ్ కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఈ షేడ్ నెట్లు ఏర్పాటు చేసుకునేటప్పుడు సాధారణంగా షేడ్ పర్సంటేజ్ అనేది 40-50% ఉన్నట్లయితే క్యాప్సికమ్కి బాగా అనుకూలంగా ఉంటుంది. ఈవెన్ మనం పాలీహౌస్లో సాగు చేసుకునేటప్పుడు కూడా లోపల ఎక్కువగా ఎండగా ఉండేటప్పుడు కవర్ చేసుకోవడానికి అనుకూలంగా షేడ్ నెట్ని ఏర్పాటు చేసుకుంటాం. దాని యొక్క షేడ్ పర్సంటేజ్ అనేది 40% ఉంటే ఈ క్యాప్సికమ్ పంటకి బాగా అనుకూలంగా ఉంటుంది. అటువంటి స్ట్రక్చర్స్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ఈ క్యాప్సికమ్ సాగు చేసుకోవడానికి నేలను తయారు చేసుకోవాలి. నేలను తయారు చేసుకునేటప్పుడు ముందుగా నేలను బాగా గుల్లబారేటట్టు దున్నుకున్న తర్వాత బెడ్స్ తయారు చేసుకోవాలి. బెడ్స్ అనేవి బెడ్కి మధ్య 30 సెంటీమీటర్ల గ్యాప్ ఉండి, బెడ్ యొక్క ఎత్తు 20-25 సెంటీమీటర్లు ఉండాలి, బెడ్ వెడల్పు 80-90 సెంటీమీటర్లు ఉండే విధంగా బెడ్స్ తయారు చేసుకోవాలి. ఈ బెడ్స్ తయారు చేసుకునేటప్పుడే బెడ్లో చదరపు మీటర్కి 20-25 కిలోల బాగా తయారైన పశువుల ఎరువు కానివ్వండి లేదంటే వెర్మీ కంపోస్ట్ కానీ వేసుకున్నట్లయితే బాగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఎకరానికి వచ్చేసి 200-250 కిలోల వేపపిండిని కూడా వేసుకున్నట్లయితే ఈ నిలుపురుగుల ప్రభావం ఉన్నట్లయితే అటువంటి నిలుపురుగుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా నేలకు మొక్కకు కావాల్సినటువంటి సేంద్రీయ పదార్థం అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా బెడ్స్ తయారు చేసుకున్న తర్వాత మనం మొక్కని నాటుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ షేడ్ నెట్లు కానీ లేదంటే పాలీహౌసులు కానీ మనం నిర్మించుకునే సమయంలోనే బెడ్స్ ఎలా అయితే తయారు చేసుకుంటామో బెడ్కి సమాంతరంగా పైన 3-3.5 మీటర్ల ఎత్తులో ఈ జిఐ వైర్లు, 12 గేజ్ జిఐ వైర్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ మొక్కను మనం పాకించుకోవటానికి ట్రెల్లిసింగ్ పద్ధతిలో పైకి పాకించుకోవడానికి సపోర్ట్ కోసం ఈ జిఐ వైర్ని వాడుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ నారు విషయానికి, మొక్కల విషయానికి వచ్చినట్లయితే ముందుగా మనం పాలీహౌస్లో సాగు చేసుకోవడానికి అనుకూలమైన రకాలు కానీ చూసినట్లయితే వీటిల్లో కలర్డ్ క్యాప్సికమ్గా అంటే కాయ పండే వరకు మొక్క మీద ఉంచి రంగు వచ్చిన తర్వాత అమ్ముకునే పద్ధతి ఒకటి, లేదంటే కాయలు పచ్చిగా ఉన్నప్పుడే గ్రీన్ కలర్లో ఉన్నప్పుడే అమ్ముకోవటం ఒక పద్ధతి. వీటిల్లో అనుకూలమైన రకాలు కానీ చూసినట్లయితే గ్రీన్ రకాల్లో ఓరబెల్లి అనేది సాధారణంగా మొక్క కాయ పండిన తర్వాత ఎల్లో కలర్కి వస్తుంది, కానీ పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్గా కూడా అమ్ముకోవచ్చు. ముందుగా గ్రీన్కి అనుకూలమైన రకాలు కానీ చూసినట్లయితే ఇంద్ర, అదేవిధంగా బాంబీ, ఇన్స్పిరేషన్, పసరెల్లా ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో అందుబాటు ఉండే ప్రైవేట్ రకాలు. అదేవిధంగా ఈ కాయలు ఏవైనా కూడా పండిన తర్వాత ఎరుపు రంగుకు రావడం జరుగుతుంది. అదే మనం పసుపు రంగు కాయ కావాలనుకున్నట్లయితే ఊరబెల్లి, స్వర్ణ, అదేవిధంగా బకాటా అనే రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా మనకి ఐహెచ్ఆర్ బెంగళూరు నుంచి రిలీజ్ చేసినటువంటి అర్కా అతుల్య, అర్కా మోహిని అనే రకాలు కూడా ఇండిటర్మినేట్ రకాలు, అంటే పొడవుగా పెరిగే రకాలు. వీటిని కూడా మనం పాలీహౌసుల్లో సాగు చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి రకాలను ఎంచుకున్న తర్వాత, మనకు అనుకూలమైన రకాన్ని ఎన్నుకున్న తర్వాత నారును పెంచుకోవాలి. నారును పెంచుకోవడానికి ప్రోట్రేల్లో షేడ్ నెట్ల కింద కానివ్వండి లేదంటే గ్రీన్ హౌస్లో కానీ పెంచుకున్న నారు అయితే బాగా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ ప్రోట్రేల్లో కోకోపీట్, బాగా శుద్ధి చేయబడిన కోకోపీట్లో పెంచుకున్న నారు మనం పాలీహౌస్లో నాటుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఈ నారు అనేది విత్తనం నాటిన 30-35 రోజుల్లో నాటుకోవడానికి సిద్ధమవుతుంది. అటువంటి మొక్కల్ని తీసుకొచ్చి ఈ బెడ్స్ తయారు చేసుకున్న తర్వాత బెడ్స్ మీద నాటుకోవాలి. అయితే ఈ బెడ్స్ మీద కలుపు బెడద తగ్గించుకోవాలి అనుకున్నట్లయితే మల్చ్ షీట్ వేసుకోవటం, అదేవిధంగా కలుపు బెడద కలుపే కాకుండా నీటిని కూడా ఆదా చేసుకోవాలనుకున్నట్లయితే ఈ ప్లాస్టిక్ పాలిథిన్ మల్చిని మనం బెడ్స్ మీద ఏర్పాటు చేసుకోవాలి. బెడ్ మీద ఏర్పాటు చేసుకున్న తర్వాత దానిలో మనకి మొక్క ఎంత దూరం నాటాలో అంత దూరంలో రంధ్రాలు చేసుకున్న తర్వాత మొక్కను పెట్టుకోవాలి. ఈ పాలిథిన్ మల్చి విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా 25-30 మైక్రాన్ ఉండే పాలిథిన్ మల్చి వాడుకోవాలి మనం. అదైతే నాణ్యంగా ఎక్కువ రోజులు మన్నిక బాగుంటుంది. అదేవిధంగా ఈ రంధ్రాలు చేసేటప్పుడు కూడా ఆ బెడ్ మీద సాలుకి అంటే రెండు వరుసల మధ్య దూరం అనేది 50 సెంటీమీటర్లు, మొక్కకి మొక్కకి మధ్య 45-50 సెంటీమీటర్లు దూరం ఉండే విధంగా నాటుకోవాల్సి ఉంటుంది రంధ్రాలు చేసుకొని. సాధారణంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా గాలిలో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అయినట్లయితే ఈ మొక్కల మధ్య దూరాన్ని కొంచెం పెంచుకోవాల్సి ఉంటుందండి. అంటే మొక్కల్ని దూరంగా నాటుకోవటం వల్ల లోపల గాలి వెలుతురు బాగా ప్రసరించడం వలన ఈ హ్యూమిడిటీ అంటే పాలిహౌస్ లోపల తేమ అనేది, గాలిలో తేమ పెరగకుండా ఉండి మనం మంచి పంటను తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కానివ్వండి, గాలిలో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మొక్కల్ని దూరంగా నాటుకోవాల్సి ఉంటుంది. ఇలా మొక్కలు నాటుకున్న తర్వాత, నాటుకునేటప్పుడే మొక్క నాటిన వెంటనే పాదిలో బ్లైటాక్స్ కాపరాక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని ఆ పాదుల్లో పోసుకోవాలి. అంటే మొక్క నాటిన వెంటనే నేలలో ఎటువంటి ఏదైనా శిలీంధ్రాలు కానీ ఉన్నట్లయితే ఈ మొక్క ఎండిపోయే తెగులు, ఎండు తెగులు అనేది రాకుండా మనం కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత మొక్క నాటుకున్న దగ్గర నుంచి 5 నుంచి 6 రోజుల తర్వాత ప్రారంభించి ప్రతిరోజు కూడా మనం డ్రిప్ ద్వారా నీటిలో కరిగే ఎరువులను అందించుకోవాల్సి ఉంటుంది. ఫెర్టిగేషన్ పద్ధతిలో ప్రతిరోజు ఉదయం పూట డ్రిప్ ద్వారా నీటిని అందించుకోవాలి. అదేవిధంగా వారంలో 2 సార్లు డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ పద్ధతిలో నీటిలో కరిగే ఎరువులను అందించుకోవాలి. దీనికోసం మొక్క నాటిన మొదటి 5 రోజుల నుంచి మొదలుపెట్టి 15 రోజుల వరకు కూడా వారంలో 2 సార్లు 2.5 కిలోల 3019 ఎరువుని నీటిలో కరిగించి మొక్కలకు అందించుకోవాలి. 15 నుంచి 30 రోజుల వరకు 2.5 కిలోల 3019తో పాటుగా 1 కిలో 1261 12.61 అనే నీటిలో కరిగే ఎరువుని మనం వారంలో 2 సార్లు అందించుకోవాల్సి ఉంటుంది. తర్వాత 30 రోజుల నుంచి ప్రారంభించి మొక్కకి, అంటే ఒక ఎకరానికి, నేను చెప్పేది ఒక ఎకరం పాలిహౌస్కి, ఇది ఈ ఎకరం పాలిహౌస్కి వచ్చేసి 4 కిలోల 3019, అదేవిధంగా 1.5 కిలో పొటాషియం నైట్రేటు, 1.5 కిలో కాల్షియం నైట్రేటు, ఈ మూడింటిని కూడా వారంలో 2 సార్లు ఎకరానికి నీటిలో కరిగించి ఫర్టిగేషన్ పద్ధతిలో మొక్కలకు అందించాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మనం ప్రతి 30 రోజులకు ఒకసారి, అంటే నెలకు ఒకసారి 1.5 కిలోల మెగ్నీషియం సల్ఫేటు, అదేవిధంగా 1 కిలో బోరాన్ కూడా మనం డ్రిప్ ద్వారా మొక్కలకు అందించాల్సి ఉంటుంది. ఈ పాలిహౌస్లో పెరిగే పంటలు అనేది బాగా ఏపుగా పెరుగుతాయి కాబట్టి, అంటే లోపల ఉండే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం వలన బాగా పెరుగుతాయి కాబట్టి ఈ మెగ్నీషియం బోరాన్ కూడా మొక్కలకి అందించాల్సిన అవసరం ఉంటుంది. మెగ్నీషియం సల్ఫేట్ రూపంలో మనం నీటిలో కరిగే ఎరువుల రూపంలో అందించుకోవాలి. ఈ విధంగా మొక్కలు పెరగడం ప్రారంభమైన తర్వాత సాధారణంగా 9 నుంచి 13 ఆకులు వచ్చిన తర్వాత ఆ మొక్కలకి కొమ్మలు రావటం జరుగుతుంది. ఆ కొమ్మలు వచ్చిన తర్వాత మనం ఈ జీఐ వైర్లు పైన ఏర్పాటు చేసుకున్న జీఐ వైర్ల సాయంతో కిందకి ప్లాస్టిక్ తాడు కానీ పురికోస కానీ ఏర్పాటు చేసుకొని ఆ తీగల ద్వారా మొక్కని పైకి పాకించుకోవాలి. ప్రతి మొక్కకు కూడా 2 నుంచి 4 కొమ్మలు మాత్రమే ఉంచి మిగతా కొమ్మలన్నీ ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా తీసుకోవటం వల్ల మొక్కకి సపోర్ట్ ఉంటుంది. వచ్చిన కాయలు కూడా మనం నిలుపుకొని ఆ బరువుని మొక్క నిలబెట్టుకోలేదు కాబట్టి ఒక మొక్కకు వచ్చేసి 1 సంవత్సరం, 1 సీజన్ మొత్తంలో, అంటే మనం నాటుకున్న తర్వాత 8 నుంచి 10 నెలల పాటు ఈ పంట రావటం జరుగుతుంది. ఈ 8 నుంచి 10 నెలల కాలంలో ఒక్కో మొక్కకు వచ్చేసి 4 నుంచి 6 కిలోల వరకు కూడా మనం దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బరువుని నిలబెట్టుకోవడం కోసం ఈ సపోర్టింగ్ టెర్లిసింగ్ పద్ధతి అనేది తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఈ విధంగా మనం సాగు పద్ధతులు అవలంబించాలి. అయితే ఈ క్యాప్సికమ్ అమ్ముకునేటప్పుడు మనం గ్రీన్ క్యాప్సికమ్ కానీ అమ్ముకోవాలనుకున్నట్లయితే పండగ ముందే కోసుకోవాలి. అదే కలర్డ్ క్యాప్సికమ్ కానీ మనం అమ్ముకోవాలనుకున్నప్పుడు బాగా కాయలు కొద్దిపాటి కలర్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత, అంటే షోల్డర్ దగ్గర పైభాగంలో కాయ ఎరుపుకు కానీ లేదంటే పసుపు రంగు కాలైతే పసుపు రంగుకు మారటం ప్రారంభించిన దశలో మనం దాన్ని కాయను కోసుకొని ప్యాక్ చేసుకొని మార్కెట్కి పంపించుకోవాలి. ఆ మార్కెట్కి వెళ్ళిన తర్వాత 2-3 రోజుల్లో కలర్ అనేది, అంటే పూర్తి కలర్ డెవలప్మెంట్ రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఏ మార్కెట్కి పంపించుకుంటున్నాము, అంటే అది గ్రీన్ కలర్ క్యాప్సికమ్ మార్కెట్కి పంపిస్తున్నామా లేదా కలర్డ్ క్యాప్సికమ్ పంపిస్తున్నామా అనే దాని మీద మనం హార్వెస్టింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది సాధారణంగా మనం పాలిహౌస్లో చేసుకునే యాజమాన్య పద్ధతుల్లో విషయం. అయితే మనం పాలిహౌస్లో క్యాప్సికమ్ సాగు చేసుకునేటప్పుడు కొన్ని కొన్ని పాలిహౌస్ మేనేజ్మెంట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదేంటి అంటే క్యాప్సికమ్ సాగు చేసుకునేటప్పుడు పాలిహౌస్లో ప్రతిరోజు కూడా సాయంత్రం పూట సైడ్ కర్టెన్స్ ఉంటాయి పాలిహౌస్కి, వాటిని క్లోజ్ చేసి ఉంచాలి. అంటే రాత్రిపూట రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ని మనం ఉదయం మొక్కలకు అందుబాటులో ఎక్కువ మోతాదులో కార్బన్ డైఆక్సైడ్ మొక్కలకు అందుబాటులో ఉండేట విధంగా చేసుకోవడం కోసం అట్లా ఆ సైడ్ కర్టెన్స్ క్లోజ్ చేసి ఉంచుతాము. అది మార్నింగ్ ఉదయం పూట 9-10 గంటల టైంలో మనం ఈ సైడ్ కర్టెన్స్ తెరుచుకోవాలి. సాధారణంగా ఎండాకాలంలో అయినట్లయితే 8 గంటలకే ఓపెన్ చేసుకోవాలి. అదే శీతాకాలంలో అయితే 9-10 గంటల వరకు కూడా సైడ్ కర్టెన్స్ మూసి ఉంచడం వలన మొక్కకి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా లభ్యత ఉంటుంది, దానివల్ల మొక్కలు బాగా పెరుగుతాయి. అదేవిధంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఎండ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, ఉదయం పూట పది సమ్మర్ వేసవి కాలంలో అయినట్లయితే 10 గంటల నుంచి మార్నింగ్ ఉదయం పూట 9:30-10 గంటలకి లోపల ఉండేటువంటి షేడ్ నెట్ని కవర్ చేసుకోవాలి. అంటే ఎండబారి నుంచి మనం పంటను కాపాడుకునేదానికి సాయంత్రం పూట 4 గంటలకి మళ్ళా దాన్ని వెనక్కి జరుపుకోవాలి. అదే శీతాకాలంలో అయినట్లయితే 11 గంటలకి కవర్ చేసి ఉంచుకొని సాయంత్రం 3 గంటలకి మళ్ళీ ఆ షేడ్ నెట్ని వెనక్కి జరుపుకోవాలి. దానివలన మనం ఒక ఈ ఉష్ణోగ్రతల అధిక లోపల పాలిహౌస్ లోపల ఉష్ణోగ్రతలు పెరగకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా వేసవి కాలంలో బాగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి అరగంటకి ఒకసారి 2 నుంచి 3 నిమిషాల పాటు లోపల పాలిహౌస్ లోపల ఏర్పాటు చేసుకున్నట్టు ఫాగర్స్ని వదలటం ద్వారా ఉష్ణోగ్రతలను మనం తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ పాలిహౌస్లో ఎప్పటికప్పుడు, అంటే పాలిహౌస్లో ఆ ఫిల్ము కానివ్వండి, లేదంటే మనం చుట్టూ ఏర్పాటు చేసుకున్నటువంటి ఇన్సెక్ట్ మెష్ కీటక వలకు కానివ్వండి, ఎటువంటి డ్యామేజెస్ రాకుండా చూసుకోవాలి. అంటే రంధ్రాలై ఎప్పుడన్నా రంధ్రాలు అయినట్లయితే వెంటనే ఆ రంధ్రాలని కుట్టేసుకోవటం కానీ, లేదంటే షీట్ని మార్చుకోవటం కానీ చేసి ఎప్పటికప్పుడు కూడా ఆ పాలిహౌస్ షీట్ ఫిల్మ్ మీద కానివ్వండి, లేదంటే ఇన్సెక్ట్ మెష్ కానీ ఎటువంటి రంధ్రాలు లేకుండా జాగ్రత్త పడాలి. అవి చేయనట్లయినట్టయితే లోపలికి ఈ కీటకాలు మనకి ఇన్సెక్ట్ పెస్ట్ లోపలికి ఎంటర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా మనం ఎంట్రీ పాయింట్స్ పాలిహౌస్ లోపలికి వెళ్ళేటప్పుడు డబుల్ డోర్ ఎంట్రీ ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడు కూడా పాలిహౌస్ యొక్క డోర్స్ తలుపులు మూసించుకోవాలి, తెరిచి ఉంచకూడదు. దానివలన తెరిచి ఉంచినట్లయితే లోపలికి ఈ పురుగులు, ప్రత్యేకించి రసం పీల్చే పురుగులు లోపలికి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ పాలిహౌస్ ఫిల్మ్ కానీ ఇన్సెక్ట్ మెష్ కానీ మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే, అంటే ఎటువంటి డ్యామేజెస్ లేకుండా ఎటువంటి రంధ్రాలు లేకుండా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ఆకులు తినేటువంటి గొంగళి పురుగులు కానివ్వండి, లేదంటే ఆకు పైన వచ్చేటువంటి పాము పొడ పురుగు, ఈ ఆకు తొలిచే పురుగు అంటాం లీఫ్ మైనరు, దీని తాలూకు తల్లి పురుగులు అడల్ట్స్ సీతాకోకు చిలుకలు లోపలికి వెళ్ళలేవు కాబట్టి లోపలికి వెళ్ళి అక్కడ గుడ్లు పెట్టినప్పుడు లోపల ఎటువంటి ఈ లద్దె పురుగు కానివ్వండి, లేదంటే ఈ ఆకు తొలిచే పురుగు, ఇటువంటి వీటి యొక్క ఉధృతి చాలా వరకు తక్కువగా ఉంటుంది. కానీ రసం పీల్చే పురుగులు అయినటువంటి తామర పురుగులు, తెల్లదోమ, అట్లాగే నల్లి, ఎర్ర నల్లి, తెల్ల నల్లి, ఇవి ఈ లోపలికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని నివారించుకోవడానికి మనం సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఈ పాలిహౌస్లో సాగు చేసుకునే క్యాప్సికంలో మనం చేపట్టవలసిన సమగ్ర సస్య రక్షణ చర్యల గురించి చూసినట్లయితే, ముందుగా ఈ పాలిహౌస్లో ఎక్కువగా ఆశించే కీటకాలు పురుగులుగా ఏమున్నాయి అనేది కానీ చూసినట్లయితే వీటిల్లో తామర పురుగులు ఉధృతి బాగా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా తెల్లదోమ ఉధృతి బాగానే ఉంటుంది. దాని తర్వాత ఎర్రనల్లి, తెల్లనల్లి, ఈ రెండు కూడా లోపలికి వెళ్ళి పంటని నష్టపరిచేదానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా అప్పుడప్పుడు పేనుబంక కూడా పంటను ఆశించేదానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా నేలలో ఉండేటువంటి నులి పురుగులు కూడా పంటను బాగా నష్టపరుస్తూ ఉంటాయి. ముందుగా తామర పురుగు చూసినట్టయితే, తామర పురుగు ఆశించినట్లయితే ఆకులు పైకి ముడుచుకుపోవటం, అదేవిధంగా కాయల మీద ఈ తామర పురుగు ఆకులు అడుగు భాగాన్ని చేరి ఆకున గోకి రసం పీల్చడం వల్ల, అదేవిధంగా పిందెల మీద కాయల మీద చేరి ఆ తోలుని గోకటం వలన గరుకు మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. వీటిని నివారించుకోవడానికి మనం ముందుగా ఈ పాలిహౌస్లు అక్కడక్కడ నీల రంగు జిగురు పూసిన అట్టలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా మనం కొంత ఉధృతిని తగ్గించుకోవచ్చు. దీంతో పాటుగా మనం పురుగు మందుల్ని పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తామర పురుగుల్ని నివారించుకోవడానికి థయోమితాగ్జామ్ అనే మందు అయినట్లయితే 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి, లేదంటే ఫిప్రోనిల్ అయినట్లయితే 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి, ఎసిటామోప్రిడ్ అయినట్లయితే 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి. దీంతోపాటు అప్పుడప్పుడు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి మార్చి మార్చి పిచికారీ చేసుకుంటూ ఉండాల్సింది. అదేవిధంగా ఈ తెల్లదోమ విషయానికి వచ్చినట్లయితే, ఈ తెల్లదోమ తామర పులుగు ఇవన్నీ కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. ఈ తెల్లదోమ ఆశించినట్లయితే తెల్లదోమ రసం ఆకుల మీద చేరి రసం పీల్చడం, ఆకులు పాలిపోవటం, అదేవిధంగా ఆకుల మీద మసి తెగులు అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఈ తెల్లదోమను నివారించుకోవడానికి పాలిహౌస్ లోపల ఒక ఎకరం పాలిహౌస్కి వచ్చేసి 100 నుంచి 150 వరకు కూడా ఈ పసుపు రంగు జిగురు పూసిన అట్టలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ పురుగుల ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. దాంతోపాటుగా పురుగు మందుల్ని పిచికారీ చేసుకోవాలి. ఈ తెల్లదోమను నివారించుకోవటానికి డైఫెంతురియాన్ అనే మందుని 1.25 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానివ్వండి, లేదంటే ఇమిడాక్లోపిడ్ అయినట్లయితే 0.5 మిల్లీలీటర్ల నీటి నీటికి కలుపుకొని మార్చి మార్చి పిచికారీ చేసుకోవటం వల్ల ఈ తెల్లదోమను మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎర్రనల్లి, లేదా అదే ఎర్రనల్లి కానీ చూసినట్లయితే ఎర్రనల్లి కొమ్మల చివర్లలో ఎక్కువ ఆశిస్తూ ఉంటుంది, ఆకులు అడుగు భాగాన్ని కూడా ఆశిస్తుంది. చిన్న చిన్న ఇటుకు పొడి రంగులో ఉండే చిన్న పురుగులు మనం గమనించవచ్చు. ఈ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు చివరి భాగాన బూజులాగా ఏర్పరిచి ఆకుల్ని ఇలా కుచ్చులాగా గుబురుగా తయారు చేసేసి ఆ మొత్తం అయిన తర్వాత క్రమేపీ ఆకులు పాలిపోయి ఎండిపోవడం జరుగుతుంది. అయితే తెల్ల నల్లి కానీ ఆశించినట్లయితే ఇది ఆకులు అడుగు భాగాన్ని పీచి రసం పీల్చడం వలన ముదురాకులు వెనక్కి కిందకి ముడుచుకుపోవటం, అదేవిధంగా కాడలు పొడువుగా సాగిపోవటం మనం గమనించవచ్చు. ఈ రెండు రకాల నల్లుల్ని మనం నివారించుకునేదానికి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానివ్వండి, లేదంటే ప్రాపర్ గైట్ అనే మందుని 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలుపుకొని మార్చి మార్చి పిచికారీ చేసుకోవటం ద్వారా ఈ నల్లిని నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పేనుబంక కూడా, పేనుబంక ఆశించినట్లయితే ఆకులు పైన పేను ఈ ఎఫిడ్స్ అంటాం వీటిని, ఇవి ఆశించి ఈ తేనె వంటి పదార్థాన్ని సక్రియ విసర్జిస్తాయి, తర్వాత దాని మీద మత్స్యతెగులు అభివృద్ధి చెందడం జరుగుతుంది. దీన్ని నివారించుకోవడానికి కూడా మనం ఇమిడాక్లోపిడ్ అనే ముందుని 0.5 మిల్లీలీటర్లు కానివ్వండి, లేదంటే ఎసిటామోపిడ్ 0.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకొని దీన్ని నివారించుకోవచ్చు. తర్వాత ఈ నులిపురుగుల విషయానికి వచ్చినట్లయితే, నులిపురుగులు అనేవి సాధారణంగా పాలీహౌస్లో ఉధృతి ఒక సీజన్ నుంచి ఒక సీజన్కి వెళ్ళే కొద్దీ ఉధృతి సాధారణంగా పెరుగుతూ ఉంటుంది. దీన్ని నివారించుకోవటానికి అంటే సాధారణంగా ఈ నులిపురుగులు అనేవి తేలికపాటి నేలల్లో ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. ఒకసారి ఆశించినట్లయితే దాన్ని మనం సకాలంలో నివారించుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుంది. కాబట్టి ఈ నులిపురుగులను మనం నివారించుకోవాలనుకున్నట్లయితే ముందుగా బెడ్స్ తయారు చేసుకునేటప్పుడే ఈ పెసిలోమైసిస్ అనే జీవశిలీంద్ర నాశిని, అదేవిధంగా ట్రైకోడర్మా విరిడి, ఈ రెండింటినీ కూడా ఇదొక కిలో 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండిలో నీడలో వాటితో కలిపిన తర్వాత దాని మీద ఒక పట్టా కప్పి ఉంచి అభివృద్ధి చేసుకున్న తర్వాత బెడ్స్లో వేసుకున్నట్లయితే ఈ నులిపురుగుల ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. తర్వాత కూడా మనకి ఈ నులిపురుగులు కానీ ఆశించినట్లయితే లక్షణాలు ఎలా ఉంటాయంటే నులిపురుగుకి ఆశించిన మొక్కల ఆకులు పసుపు బారి పాలిపోవటం జరుగుతుంది, తర్వాత క్రమేపీ మొక్క మొత్తం కూడా కృషించిపోయి ఈ నులిపురుగులు ఎక్కడైతే వేరుకి డ్యామేజ్ చేస్తాయో అక్కడ మళ్ళా ఈ ఎండు తెగుల్ని కలగజేసేటువంటి శిలీంధ్రాలు ఆ మొక్కని అటాక్ చేయటం వల్ల మొక్క మొత్తం కూడా ఎండిపోవటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి లక్షణాలు కానీ గమనించినట్టే మొక్కలు పాలిపోయి పసుపు తిరిగి ఆకులు పసుపు మారిపోయిన సందర్భంలో మనం దానికి నివారించుకోవడానికి కార్బోఫిరాన్ 3G గుళికల్ని మొక్కల మొదల్లో వేసుకోవాలి. దానివలన మనం ఈ నులిపురుగుల ఉధృతిని కొంతవరకు తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత పాలీహౌస్లో సాగు చేసుకునే క్యాప్సికం పంటలో ఆశించే తెగుళ్ళు కానీ చూసినట్లయితే వీటిలో ముఖ్యంగా ఎక్కువగా ఆశించి ఎక్కువగా నష్టపరిచేవి ఎండు తెగులు, అంటే ఫిజేరియం కానివ్వండి, ఫైటాప్తెరా కానివ్వండి, పిథియం, ఇటువంటి వేరుని ఆశించి వేరుకుళ్ళు ఎండు తెగులు ఆశించేలా వేరుకుళ్ళు తెగుల్ని కలగజేసే శిలీంధ్రాలు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. దీన్ని నివారించుకోవటానికి మనం ముందుగా చెప్పుకున్నట్లుగా మనం ట్రైకోడెర్మా విరిడి, ఈ పెసిలోమైసిస్ వీటిని వేసుకోవటం వల్ల కొంతవరకు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఒకవేళ తర్వాత కూడా మొక్కలు ఏరుకుళ్ళిపోయి మొక్కలు వడిపోవడం కానీ గమనించినట్లయితే అప్పుడు మనం మొక్కల మొదళ్ళలో కాపర్ ఆక్సిక్లోరైడ్ అయినట్లయితే 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని, లేదంటే మెటల్ ఆక్సిల్ మ్యాంకో జబ్బు కలిసిన మందునైతే 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పాదుల్లో పోసుకోవటం ద్వారా వీటి యొక్క ఉధృతిని మనం తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా క్యాప్సికంలో చలికాలంలో పౌడరీ మిల్లి బూడిద తెగులు ఆశించేదానికి అవకాశం ఉంటుంది. ఈ బూడిద తెగులు ఆశించినట్లయితే ఆకుల మీద తెల్లటి బూడిద వంటి పదార్థం మనం గమనిస్తూ ఉంటాం, తర్వాత క్రమేపీ ఆకులు పసుపు తిరిగి ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. దీన్ని నివారించుకోవటానికి మనం నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానివ్వండి, లేదంటే మైక్రోబ్యూటానిల్ అయినట్లయితే 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని, లేదా అజాక్సిస్ట్రాబిన్ అనే మందుని 1 మిల్లీలీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవటం ద్వారా ఈ బూడిద తెగులు మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గాలిలో తేమ ఎక్కువగా ఉన్న సందర్భంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ ఆకు మీద సర్కోస్పర ఆకు మచ్చ తెగులు, కొన్ని మచ్చ తెగుళ్ళు ఆశించేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి మచ్చ తెగులు కానీ గమనించినట్లయితే ఆకుల మీద బూడిద రంగు మచ్చలు ఏర్పడి చుట్టూ వలయాకారంలో గోధుమ రంగులో ఉండటం జరుగుతుంది ఈ మచ్చలు, లేదా చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు. ఇటువంటి మచ్చలు కానీ గమనించినట్లయితే వాటిని నివారించుకోవటానికి మనం బావిస్టిన్ అంటే కార్బన్ డైజిమ్ అనే మందుని 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదంటే కార్బన్ డైజిమ్ మ్యాంకో జబ్బు కలిసిన మందు మార్కెట్లో దొరుకుతుంది, అది అయినట్లయితే 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు, లేదా క్లోరోథాలోనిల్ అయినట్లయితే 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ తెగుళ్ళని మనం నివారించుకునేదానికి అవకాశం ఉంది. ఈ విధంగా మనం పాలిహౌస్లో సాగు చేసుకునే క్యాప్సికంలో మేలైన యాజమాన్య పద్ధతులు, సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడం ద్వారా మంచి నాణ్యమైన అధిక దిగుబడులు సాధించేదానికి అవకాశం ఉంది. సాధారణంగా అనుకూలమైన ప్రాంతాల్లో అంటే వాతావరణం బాగా అనుకూలం ఉండే చల్లని ప్రాంతాల్లో అయినట్లయితే 1 ఎకరానికి వచ్చేసి ఈ క్యాప్సికంలో మనం 30 నుంచి 40 టన్నులు దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది.
మీరు వింటున్నారు 90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
కంద గజేంద్ర భారతదేశంలో పండించే అత్యధిక దిగుబడినిచ్చే రకము. కాలపరిమితి 6 నుంచి 8 నెలలు. దిగుబడి 1 ఎకరానికి 26 నుంచి 28 టన్నులు. చేమ గోదావరి చేమ KCS 3. అధిక దిగుబడినిచ్చే స్వల్పకాలిక రకము. పంటకాలం 5 నుంచి 5.5 నెలలు. పిల్లదుంపలు గుండ్రంగా పెద్దగా మరియు ఆకర్షణీయంగా ఉంటాయి. ఖరీఫ్ రబీ మరియు వేసవి పంటగా సాగు చేయుటకు అనువైన రకము. ఏకపంటగా మరియు అరటి కొబ్బరితో అంతర పంటగా సాగు చేయుటకు సిఫారసు చేయబడింది. దిగుబడి 1 హెక్టారుకు 18 నుండి 20 టన్నుల వరకు వస్తుంది. స్థానిక రకాలతో పోలిస్తే ఫైటోప్తరా ఆకుమాడు తెగులను తట్టుకునే రకము.